కనీసం రక్త లేకపోవడమే మంచిది అనుకున్నది. ఏమని పాటను నిద్రపోతున్నప్పుడు ఈయన తల తెగిపోగాక అని చెప్పించేసింది తొందరలో. అది నా మాయ. ఆ రజోగుణం ఎక్కువైపోయి శాపం పెట్టడానికి గల కారణం కూడా నా మాయ. ఈ సృష్టిలో కార్యకారణములని ఉంటాయి. ఏ కారణము లేకుండా ఏ కార్యము జరగదు. దీనికి శాపం ఇవ్వడానికి కూడా ఒక కార్యం ఉన్నది, ఒక కారణం ఉన్నది. హయగ్రీవుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడికి ఈ తలంతా గుర్రపు మెడ. హయము అంటే గుర్రం, గ్రీవం అంటే మెడ. ఈ పైభాగం అంతా గుర్రం, కిందంతా మానవాకారం. అటువంటి రాక్షసుడు నా కోసం ఒకప్పుడు తపస్సు చేశాడు. అప్పుడు నేను బ్రహ్మని పంపించాను వాడికి వరాలమ్మని. వాడు బ్రహ్మని తపస్సుతో మెప్పించి వరం అడిగాడు. ఏం కావాలో కోరుకోమంటే నాకు మృత్యువు లేకుండా వరమ్మన్నాడట. మరణం లేని వరం కరుణించు విరించి నీ గురించి తపస్సు చేశాను గనక అన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వి మృత్యుర్ జన్మవతాం వీర దేహే న సహజాయతే అద్యవాప్త శతాంతే వా మృత్యుర్వై ప్రాణినాథ్రువం. ఓ వీరుడా, భూమి మీద పుట్టాక ప్రతి వ్యక్తికి ఎప్పుడో ఒకప్పుడు మరణం తప్పదు. అది అద్య ఈరోజు అవ్వచ్చు, అర్ధ సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవ నూరేళ్ల తర్వాత అయినా మృత్యుర్వై ప్రాణినాధ్రువం, ప్రాణికి మరణం తప్పదు. కాబట్టి మరణం లేకుండా వరం ఇవ్వడం కుదరదు, కనుక ఇంకేదైనా వరం కోరుకో అన్నాడు. వాడు బాగా ఆలోచించి మరణం లేని వరం ఇవ్వనంటున్నావు, కానీ నాకు మరణం లేకుండా ఉండాలని కోరిక. గుర్రపు తల కలిగిన వాడిని నేను ఒక్కడేనా ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు. బ్రహ్మదేవుడు చాలా తెలియని వాడు. ప్రస్తుతానికి నువ్వు ఒక్కడివేనా అయినా అన్నాడు. అంటే ప్రస్తుతానికంటే భవిష్యత్తులో ఉండండి అనుకున్నాడు బాబు. అయితే గుర్రం తల కలిగిన వాడిని హయగ్రీవుడిని ఈ లోకంలో నేను ఒక్కడే అన్నమాట. ఎప్పటికైనా చావు అంటూ ఉంటే మరో హయగ్రీవుడి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలోనూ మరణం లేకుండా వరమన్నాడు. ఆయన తథాస్తు, నువ్వు బుద్ధిగా ఉంటే తొందరగా చావు. దేవతల్ని ఋషుల్ని పీడించేవనుకు, అందులో పద్మాగర్ గారి పురాణాన్ని పాడు చేసేవనుకు, తర్వాత నీ ఇష్టం నేను చంపేవాడు పుడతాడని ముందే అన్నాడు. అదిగో ఆ హయగ్రీవుడు వరంతో గర్వించి నన్ను మించిన వాడు లేరు, నన్ను చంపేవాడు ఈ లోకంలో లేడు అనుకుంటూ లోకంలో ఉన్న సకల సాధువుల్ని, గోవుల్ని, మహాత్ముల్ని, ఋషుల్ని, వాళ్ళని, వీళ్ళని అనే తేడా లేకుండా హింసించడం మొదలుపెట్టాడు. యజ్ఞాలు పాడు చేయడం మొదలుపెట్టాడు. గుళ్ళని ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. నిరంతరం గోమాంస భక్షణం చేయడం మొదలుపెట్టాడు. వాడే ఇప్పుడు రాక్షసులకి నాయకుడు. ఆ హయగ్రీవుడితో మీరు యుద్ధం చేయలేకపోతున్నారు. వాడిని చంపాలంటే ఈ విష్ణువు హయగ్రీవుడు అవ్వాలి. హయగ్రీవుడు అవ్వాలంటే ముందు ఉన్న తలకే పోవాలి అదనమాట. కొత్త ఉద్యోగం పాత ఉద్యోగం ఉన్నంత వరకు వెతుక్కో మనం, అందుకని ముందు తీసి పరిగాలి. అప్పుడు కొత్త ఉద్యోగంలోకి గ్యారంటీగా పెట్టాడు ఏదో వెతుక్కుని. అలాగే ఉన్న తల పోవడం కోసం నేను లక్ష్మీదేవిని ప్రేరేపించి శాపం ఇప్పించాను. ఇప్పుడు లక్ష్మీదేవి వల్ల ఈయన తల పోయిందిగా. ఈయన ఇప్పుడు హయగ్రీవుడు అయితే ఆ హయగ్రీవుడు చస్తాడు, రాక్షసులకి వినాశనం, మీకు విజయం. కాబట్టి మీరేం చేస్తారంటే, మీలో విశ్వకర్మ అని ఒక శిల్పి ఉన్నాడు, దేవతలకి శిల్పి, వాడితోటి ఇరుగుతో ఒక గుర్రపు తల చేయించండి. ఆ తల పట్టుకు చేతికి పెట్టండి. పెట్టగానే అతుక్కుపోతుంది, ఆ తలకి చైతన్యం వస్తుంది. ఇనప తల జీవముతో ఉన్న తల అవుతుంది. అంటే మళ్ళీ ఇనప తల కదా అని ఏదో గణపతికి తలకే తగిలిస్తే వాడు కళ్ళు కనపడకుండా తిరగకుండా తొడుగులే కాకుండా ప్రాణం వచ్చేస్తుంది ఆ తలకి అనగాని. వెంటనే అమ్మవారి ఆశీర్వచనం తీసుకుని విశ్వకర్మని పిలిచారు దేవతలంతా. ఇనుముతో ఒక గుర్రం తల పట్టుకు వచ్చి సరిగ్గా మెడ దగ్గర పెట్టగానే అతికించినట్టు, వెల్డింగ్ చేసినట్టు అతుక్కుపోయింది. అతుక్కోగానే ప్రాణం వచ్చింది. కళ్ళు ఇలా విప్పార్చి చూశాడు. అప్పటిదాకా నీలంగా ఉన్న విష్ణు శరీరం ఈ గుర్రపు తల తగలగానే ఒక్కసారి తెల్లగా మారిపోయింది. ఎందుకంటే నూతన జ్ఞానంతో పుట్టాడు. జ్ఞాన లక్షణం తెలుపు అన్నమాట. అందుకే సాత్విక గుణము, సత్వగుణం ఉన్న వాళ్ళంతా కూడా తెల్లని కాంతిని చూస్తారు అని. మీరు కళ్ళు కూసుకున్నప్పుడు తెల్లని కాంతి కనపడింది అనుకోండి, ధ్యానంలో సత్వగుణంతో ఉన్న విష్ణువుని చూచినట్టు అని అర్థం అన్నమాట. జ్ఞానం వల్ల క్రమంగా మన కళ్ళకి తెలుపు తప్పే ఉండదు. అనగా ఇంకో అర్థం ఏంటో తెలుసా, జ్ఞానం పెరిగే కొద్దీ తెలుపు తప్ప నలుపు కనపడదంటే ఎవడిలోనూ తప్పు కనపడదు, అందరిలోనూ మంచే కనపడుతుంది. విద్య పూర్తయ్యింది. ద్రోణాచార్యుడు దుర్యోధనుణ్ణి ధర్మరాజుని పిలిచి లోకంలో ఎక్కడైనా ఒక చెడ్డవాడిని ఒక మంచివాడిని తీసుకురండి అన్నమాట. ఎక్కడన్నా చెడ్డవాడు ఉన్నాడు మంచివాడు ఉన్నాడు వెతికి వాళ్ళు ఎవరో చెప్పండి అన్నాడు. దుర్యోధనుడు మొత్తం తిరిగి వచ్చి 3 రోజులు గడువిచ్చాడండి. 3 రోజుల తర్వాత వచ్చి గురువు గారు ఒక్క మంచివాళ్ళు ఏంటండి అంతా దౌర్భాగ్య పీరుగులే దుర్మార్గులే అన్నట్టు వాడు. ఎక్కడ ఒక్కడు కాకట్లేదేంటండి అంతా పాపాత్తులే అన్నట్టు దుర్యోధనుడు. అలాగేనాయనా ఇక నీ విద్య పూర్తయింది హాయిగా ఇంటికి వెళ్ళి లేదాయినా నీ వల్ల మీ వంశం తరించిపోతుంది మరి అని వ్యంగ్యం కానీ ఇప్పుడు ధర్మరాజుని పిలిచాడు. నీ సంగతి ఏమిటన్నాడు గురుదేవ ఏం చెప్పరండి ఎక్కడ చూసినా ఒక్క చెట్టవాడు దొరకట్లేదండి నాకు ఎంత వెతికినా అంత మంచివాళ్ళే కనపడుతున్నారండి అన్నట్టు. ఇప్పుడు అర్థమైనా ఎవరి లక్షణం ఏమిటో వెతికే కళ్ళని బట్టి ఉంటుంది. ధర్మరాజు గారికి లోకంలో ఒక్క చెడ్డాడు దొరకల దుర్యోధనుడికి ఒక్క మంచివాడు దొరకలేదు ఏం చేస్తాం. అందువల్ల తెలుపు నలుపు ఈ రెండింటికి అంతరార్థం ఏమిటి సూక్ష్మార్థం ఏమిటి అంటే ఉపనిషత్తులు చెప్పాయి. శ్రీ మహావిష్ణువు శుక్లవర్ణంతో హయగ్రీవుడిగా ఉన్నాడు అంటే ఆయన దృష్టిలో అంతా పుణ్యాత్ములే అందరికీ జ్ఞానం ఇవ్వడానికే పుట్టాడు. ఆయనకి ఎవరి మీద ద్వేషం లేదు. ద్వేషం ఉంటే వాటిలో తప్పు కనపడుతుంది తప్పు కనపడటమే చీకటి. మీరు కూడా ధ్యానంలోకి వెళ్ళండి కొంతకాలానికి జ్ఞానం పరిపక్వమైతే తెల్లని కాంతి కనపడుతుంది. అప్పటి నుంచి మీ దృష్టిలో మీకు ఎవ్వరు పాపాత్ములు కనపడరు అంత పుణ్యాత్ములు ఎవరిని చూసినా ప్రేమి. అది లేదంటే అస్తమాట రాత్రి చీకట్లో కళ్ళు మూసినా తెరిచినా నల్లదనమే కనపడుతుంది అంటే ఇంకా లోపల తమోగుణం రజోగుణం ఉన్నాయి. అవి ఉన్నంత కాలం ఇతరులలో చెడ్డ వెతకటమే మొదలవుతుంది. వాడు ఇలాంటి వాట వీడు ఇలాంటి వాట అని చెప్పడం మొదలెడతారు. వాటికి అక్కడి నుంచి అనమాట ఇది జ్ఞానానందమయుడు హయగ్రీవుడు అంటే అర్థం. అందుకే తెల్లని వాడైపోయాడు. అదిగో ఆ తెల్లని హయగ్రీవుడు దేవతలకి నాయకత్వం వహించి రాక్షసులతో యుద్ధం చేసి ఆ రాక్షస నాయకుడైన హయగ్రీవుడు చంపేశాడు. చంపాక ఇక లోకానికి జ్ఞానాన్ని ఇవ్వడం కోసమని ఈ కొండ మీదకి వచ్చి తపస్సు చేశాడు. అదిగో అదే నా హయగ్రీవ అవతారం. నేను హయగ్రీవుడిని చంపి ఇక్కడికి వచ్చి అమ్మవారి సహస్రనామాలు నిరంతరం పఠనం చేస్తున్నాను. నిరంతరం వాటినే బాగా మననం చేస్తున్నాను. లలితా సహస్రనామంలో ప్రతి నామము ఒక మంత్రం గుర్తుపెట్టుకోండి. మంత్రము అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర. నువ్వు లోపల మననము చేసే కొద్దీ రక్షిస్తుంది. శ్రీమాత 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 అని ఎన్నిసార్లు అంటే అంత బాగా రక్షిస్తుంది. అటుకులు ఉన్నాయి అవి నదిలే కొద్దీ తీపి వస్తుంది. అసలు ఆహారం బాగా నదిలి తింటే తొందరగా జీర్ణమవుతుంది ఆరోగ్యం అనమాట. మీరు చోట ఆహారాన్ని గుటుక్కు గుటుక్కని మింగకూడదు. అలాగే ఊ ఇంత పిచ్చాలు గుటుక్కుని మిగితే ఇంత బొజ్జ తిరిగి చివరికి లజ్జలేక వీధుల్లో తిరుగుతారు కదలలేక. కాబట్టి బాగా నమిలి హాయిగా ప్రశాంతంగా తినాలి. కారులో డ్రైవ్ చేస్తూ తినడం పరిగెడుతూ తినడం ఇది తినకూడదు. ఆహారం ఎప్పుడు కూడా హాయిగా ఇలా కూర్చుని విశ్రాంతిగా తినాలి. తిండి తినడానికి కూడా సమయం లేకుండా డబ్బు కనుక అతను పడితే ఇంకేమవుతుంది అప్పుడు అది డబ్బు కాదు జబ్బు అవుతుంది. గుండె కూడా లబ్ డబ్బు అని కొట్టుకోవడం మానేసి డబ్బు డబ్బు అని కొట్టుకుని చివరికి బైపాస్ ఆపరేషన్ చేయాలి. చివరికి అదృష్టం బాగుంటే పడుతుంది ఇలా పాస్ అయిపోతాడు బైపాస్లో వెళ్ళిపోతాడు ఎవరోకానికో ఇంకోదానికో. కాబట్టి ఆహారాన్ని ఎలా అయితే బాగా నమిలి తినే కొద్దీ జీర్ణమవుతుందో మాధుర్యం తెలుస్తుందో అలాగే మంత్రము కూడా శ్రద్ధగా పదే 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 మననం చేస్తే అది మనల్ని రక్షిస్తుంది. అది దాని ఉద్దేశం. అంతేగాని 1000 సార్లు చేయమన్నాం కదా అని శ్రీమాత అంటే ఉపయోగం ఉంది. ఇక చక్కగా చెయ్యాలన్నమాట. ఏదో లలితా సహస్రనామం చేయమంటే నరకాతుల ఓ నల్ల కుక్క వెంట పెడితే పరిగెత్తుకు పారిపోయినట్టుగా శ్రీమాత శ్రీమాతి శ్రీవాసం అయిపోయింది. శ్రీ శ్రీవాస సిద్ధేయుడు 10 నిమిషాలు అయిపోయింది సహస్రనామం. ఎలా అయిపోయింది అంటే దాని మీద ఉండవలసినంత శ్రద్ధ లేకుండా హడావిడి వచ్చింది. మంత్రం అలా కాదు స్పష్టముగా ప్రతి శబ్దం ఉచ్చరిస్తూ దానిని లోపల లోపల మననం చేస్తే అది రక్షిస్తుంది కనుక మంత్ర అన్నారు. దాన్ని ఈ సహస్రనామంలో నామములన్నీ అవి అవి నేను చేస్తున్నాను అన్నాడు. అయితే నాకు చెప్పమన్నాడు గురువు గారిని. వినయంగా పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద తలుపుకుని చెప్పవరగానే ఆయన చాలా సంతోషంగా గొప్ప శిష్యుడు భార్యా సమేతంగా కింద కూర్చున్నాడుగా ఆయనకి చెప్పాడు. అందుకని లలితా సహస్రనామంలో హయగ్రీవాగస్త్య సంవాదే హయగ్రీవుడికి అగస్త్యునికి సంవాదం వచ్చింది. ఆ సంవాదంలో హయగ్రీవుడు శిష్యుడిగా చేసుకుని అగస్త్యునికి ఈ కథని చెప్పాడు అని మనకి చెబుతున్నారు. గొప్ప గురువు గొప్ప శిష్యుడు. ఏమి రావాలంటది? ఆ ఒక్కొక్క రామలో ఒక్కొక్క రామ విశిష్టతని కొంచెం కొంచెం తెలుసుకుంటేనే మనకు ఆనందం కలిగేస్తుంది. మొత్తం అంతరార్థాలతో తెలుసుకుంటే చెప్పక్కర్లేదు. అందులో ఒక రెండు శ్లోకాలు ఉన్నాయి పరమ మంత్రాలు. భవదా వసుధా వృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంతర విప్రభా భాగ్యాప్తి చంద్రికా భక్త చిత్తకేకి ఘనా ఘన రోగ పర్వత దంభోళి మృత్యుదారు కుటారిక. నూట 143 144 ఇవి రోజు 108 సార్లు చదవండి. అన్ని వదిలేసిన ఒకవేళ కుదరకపోతే అత్యద్భుత ప్రయోజనాలు రాకపోతే అడగండి. అందులో మొట్టమొదటి పాదం తీసుకుందాం. భవ దావ సుధ వృష్టి, ఇది పద విభాగం. భవము అంటే పుట్టుక. ఏదో జన్మిత్యంగా మానవులుగా ఎత్తే మన అదృష్టం వచ్చేస్తారు. ఒక్కొక్కటి పందిగా పుట్టచ్చు, ఒక్కొక్కటి నందిగా పుట్టచ్చు. మన పూర్వజన్మ సుకృతం అంతో ఎంతో ఎక్కడో యోగం చేసుకున్నాం, మానవులుగా పుట్టాం. ఈ మానవులుగా పుట్టిన ప్రతి వ్యక్తి యావజ్జీవితం సంతోషంతో ఉంటున్నాడంటే లేడు. వీడికి మధ్య మధ్యలో భయంకరమైన వేడి పట్టుకుందిట, అది దావ. దావ అంటే ఏంటో తెలిసిన, అడవులు తగలబడేటప్పుడు వచ్చే అగ్ని దావ అగ్ని అంటారు. ఆ మధ్యన కాలిపోతే అడవులు తగిలేట వల్ల ఈ శాండియాగో ఇవన్నీ కూడా పేపర్లో రోజు అప్పుడప్పుడు న్యూస్లో చూపించేవాడు. మంటలు మంటలు ఆర్పడానికి విమానాల్లో చేవో తగ్గుతున్నారు, అయినా ఆగట్లా అని అడవులు ఒక్కొక్కప్పుడు నిప్పట్టుకొని, ఇప్పుడంటే పొరపాటు వేసేటట్టు అంటుకోవచ్చు. అసలు మామూలుగా కూడా కొమ్మ కొమ్మ ఎండిపోయిన కొమ్మ గట్టిగా రాసుకుంటే అందులోంచి నిప్పు పుడుతుంది, అరణి మధిస్తే పుట్టినట్టుగా. ఈ నిప్పు వల్ల మొత్తం అడుగు చుట్టూ కాలిపోతే అందులో ఉన్న మొత్తం జంతువులన్నీ చెట్టపట్ట శబ్దాలతో కాలిపోతాయి. పూర్వం అరణ్యంలో ఎంతో మంది అలా చచ్చిపోయారు. ధృతరాష్ట్రుడు అలా చచ్చిపోయాడు తెలుసా మీకు? ధృతరాష్ట్రుడు చివరి రోజుల్లో అడవుల్లో వెళ్ళాడు తన భార్యతో. మహాత్ములు కుంతి, నా కొడుకుతో నాకు సంబంధంలా, మీ ఇద్దరికి సేవ చేస్తాను, మీరు గుడ్డివాళ్ళు, మొదటి నుంచి మీ దగ్గరే ఉన్నాను. అది ఎంత ఉత్తమురాలండి, పాండవులను కాదని బిడ్డల్ని కాదని ఆ అడవిలో ఉన్న గుడ్డివాడని ధృతరాష్ట్రుడిని కళ్ళకు గుడ్డ కట్టుకున్న గాంధారిని సేవలు చేసి సంతోషపెట్టింది. ఎంతో అడవి తగలడిపోయింది, ఆ అడవి నుంచి బయటకు వెళ్ళలేకపోతున్నారు ముగ్గురు ముసలాడి. అప్పుడు సంజయుడు, నేను మిమ్మల్ని తీసుకెళ్తానంటే, సంజయ ఈ అగ్ని నుంచి మేము బయటికి రాలేం, మేము కూడా శరీరం వ్యామోహం విడిచిపెట్టి చచ్చిపోదాం అనుకుంటున్నాం, మా మీద ఒట్టు, నువ్వు మాత్రం వెళ్ళిపో అని అతని బలాత్కారంగా గెట్టేశారు. అప్పుడు అతను హరిద్వారం ఋషికేశ్ మీదుగా కేదారం వెళ్ళిపోయాడు. అప్పట్లో ఈ వరదలు రాలేదు రెండు ఆయన వెళ్ళిపోయాడు. ఈ ముగ్గురు అగ్నిలో కాలి బూడిదై స్వర్గానికి వెళ్ళారు. ఇది మీరు చూడండి చివరిలో మహాప్రస్థాన పర్వంలో. కాబట్టి చివరి ధృతరాష్ట్రుడు కూడా దావాగ్నిలో కాలిపోయాడు. ఇవాళ మనం సంసారం అనే దావాగ్నిలో ఉన్నాం. సంసారం కూడా ఈ అడవి తగలబడితే వచ్చే అగ్ని లాంటిది. ఎన్ని అగ్నులు, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగృత జాగృత. పుట్టడం ఒక దుఃఖం, పెరగడం ఒక దుఃఖం, భార్య ఒక దుఃఖం, భర్త మరొక దుఃఖం, అసలు సంసారమే దుఃఖం, ముసలితనం పెద్ద దుఃఖం. అన్ని మానవ జీవితంలో ఎప్పుడు ఏదో ఒక వేడి ఉంటూనే ఉన్నది. ఇందులోంచి బయటపెట్టామంటే ఇంకోటి, అందులోంచి బయటపెడితే ఇది. నా జీవితంలో అమ్మాయ హాయిగా ఉన్నాం అనుకోవడానికి లేదనమాట, అన్నీ బాగుంటే ఇంకోటి. మా అబ్బాయి నాకు చెప్పకుండా పెళ్లి చేసుకొచ్చాడని ఒక ఏడుపు, పెళ్లి చేసుకొచ్చాక విడాకులుచ్చుకుంటాడేమో అని ఒక ఏడుపు, లేదా మా అబ్బాయి చెప్పకుండా చేసుకుందని ఒక బాధ, చేసుకున్నాక ఇంకో బాధ. ఈ ఇద్దరు కలిసి ఇష్టం వచ్చినట్టు ఇల్లంతా ఏం గొప్ప చేస్తారో అని బెంగ, డబ్బు పాడు చేస్తారేమో అని బెంగ. అసలు నిత్యం తల్లిదండ్రులకి బాధ కలిగించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కొడుకులేనా? తండ్రికి ఎప్పుడు కడు చెంత చేయుదురు పుత్రుడు శత్రుడుగా మిత్రుడే అన్నారు. తండ్రికి మహాబాధ కలిగించే పుత్రులు కొందరు ఉంటారు, వీడు శత్రువులు కాక మిత్రులానని. అందుకని ఈ సంసారం ఒక గొప్ప దావాగ్ని. ఈ అగ్నిలో వచ్చి బయటపడటం ఎలాగా? మనంతట మనం బయటపడలేము. అమ్మవారు ఈ అడవిని చల్లార్చాలనుకుంది. అమ్మా నువ్వే దిక్కనగానే ఆవిడేం చేసింది, అడవి అంతా తగలబడిపోతుంటే దాన్ని ఆర్పాలంటే ఎన్ని ఫైర్ ఇంజన్లు ఆర్పగలమంటారు? పై నుంచి ఏకదాటం ఒక నెల నాడు వర్షం కురిస్తే ఆ వర్షానికి ఆగిపోతుంది. అమ్మవారు మామూలు వర్షం కాదట, సుధావృష్టి అమృత వర్షం కురిపించింది. ఏ మామూలుగా నీళ్లు పోస్తే ఈ అడిది ఆరిపోతే చాలదా? కాదు కాదు, అమృతానికి ఒక లక్షణం ఉంది. మామూలు నీళ్ళు అయితే మంట చల్లారుతుంది అంతే, కానీ అమృతం పడగానే చచ్చినవాడు ఏమవుతాడు? బతుకుతాడు. వీడి కష్టాలన్నీ కూడా పోయి అమ్మయ్యకి నా జీవితంలో ఆశ చచ్చిపోయిందంటే వాడి ఆశ చిగురిస్తుంది, సుఖంగా బ్రతుకుతాడు, ఆనందంగా ఉండగలుగుతాడు. వీడిలో ఉన్న చచ్చిపోయిన శక్తులన్నీ, పనికిమాలిన శక్తుల్ని పోగొడుతుంది, మంచి శక్తుల్ని మళ్ళీ ఇస్తుంది. మానవుడి జీవితంలో వచ్చే కష్టములన్నీ పోగొట్టి మళ్ళీ వీడికి నూతనోత్సాహం ఇస్తుంది. 90 ఏళ్ళు వచ్చినా సరే మళ్ళీ వీడిలో ఉత్సాహం తచ్చిపోకుండా యావత్ జీవితం బతికినంతకాలం సుఖంగా ఉండేలా చేస్తుంది. అదనమాట అమృతం యొక్క లక్షణం, చచ్చిన దాన్ని బతికించడం. అమ్మవారు సంసారములో వచ్చే కష్టములని అగ్నిని చల్లార్చి, మళ్ళీ దావాగ్నిని చల్లార్చి, అమృత వర్షం వంటి వర్షం కురిపించి వీడిని కాపాడుతోంది. అందుకని మొదట ఆమె ఏమన్నారు 143లో భవతావ సుధావృష్టి అన్నారు. అక్కడితో అయిందా? పాపారణ్యదవానల మళ్ళీ వెంటనే 2వ నామం. మనం 1, 2 అయ్యాన్ని పాపములు చేస్తున్నాం, తెల్లారి లేస్తే రాత్రి నిద్రపోయేదాకా పుణ్యములు చేస్తున్నామో లేదో చెప్పలేదు. నేను మీలాంటి మహాత్ములు జ్ఞానుల గురించి చెప్పలేదులేండి, పాపాలు చేసేవాళ్ళ గురించి చెప్పారు. మీరు ఇక్కడికి వచ్చి కాసేపు వినడంతో నీ పాపం అంతా ఒకటి పోయింది. నిత్యం తెలుసో తెలియకో మాటలతో పాపం, చేతలతో పాపం, నడిస్తే పాపం, అనుక్షణం పాపమే. సలిలములుర్వి ఆకాశము సర్వము జంతు వయంబు కావునం కలుగున అవశ్యమున్ సకల కర్మములందున హింస హింసకుం తొలగిన జయమ యాత్ర కడు దుర్ఘటమైనటు రెండు ఎంతయున్ తలపర హింస చేయమని తారు తలంతురు కొందరి మహిన్ అని అరణ్య పర్వంలో ఎర్రాపరగడు అద్భుతమైన పద్యం అన్నమాట మహాభారతంలో. నేను అహింసతో బతుకుతున్నాను అని ఎవడన్నా అన్నాడు అనుకుందాం, నేను పాపం చేయలేదు ఎందుకంటే నాది అహింసా మార్గం అన్నట్టు. కానీ నువ్వు అహింస ఎక్కడ చేస్తున్నావు అని వెంటనే ఇందులో ప్రశ్నించాడు. నువ్వు నీళ్లు తాగావు, నీళ్లలో స్నానం చేసావు, నీళ్లలో జంతువులు ఉన్నాయి, నీరు కాచుకుని తాగావు, అందులో ఎన్ని బ్యాక్టీరియా కాలు తెచ్చిపోతున్నాయి నీ దెబ్బకి? లేదా నీళ్లలో అన్నం వండాలి కనుక నీరు బియ్యం పోయాలి కదా ఎసట్లో, నీళ్లు పోయగానే అందులో ఉన్న జంతువులు చచ్చిపోతున్నాయి, కనబడి కొన్ని తెల్లని పురుగులు ఉంటాయి బియ్యంలో వాటిలో, అవి కాలిపోతాయి మనతో పాటుగా. అంచేత ఎంత మనం అహింస చేద్దామనుకున్నా నీరు వాడినంతకాలం హింస తప్పదు. లేదా పడవలో ప్రయాణిస్తున్నావు, నీ పడవకి తగిలి ఎన్ని జంతువులు తెచ్చిపోతున్నాయి చేపలు మరి, కాబట్టి నీళ్ళల్లో జంతువులు చంపుతున్నావు కదా, చేపలను పెట్టి చంపుతున్నావు కదా. ఇవంతట ఇంకా భూమి నేల మీద నడుస్తున్నామంటే మన కాళ్ళ కింద పడి చీమలు తెచ్చిపోతున్నాయి, దోమలు తెచ్చిపోతున్నాయి. మన ఇంట్లో మనం బతకడం కోసం చీమల మందు కొడుతున్నాం, అవేవో కొడుతున్నాం, డెవాక్సిన్లు గందరగోళాలు, ఎన్ని జంతువులు చంపకపోతే మనం బతుకుతాం, వాటిని బతకనివ్వాలంటే మనం బతకం. అందుకని తప్పనిసరి బొద్దింక కనబడిందంటే అని ఒకటి కొడుతున్నావు, దెబ్బకది పుట్ అంటుంది, దాంతో నీ వెనకాతల ఖాతాలో ఒక పాపం తప్పదు కదా. కాబట్టి భూమి మీద బతకాలంటే హింస చెయ్యాలి, ఆకాశంలో విమానంలో తిరుగుతున్నావు అంటే గద్దలు తచ్చిపోతున్నాయి విమానానికి తిరిగి. ఈ మధ్యన సెల్ టవర్లు పెట్టడం వల్ల ఎన్నో పిచ్చుకలు కొన్ని కోట్లు తచ్చిపోయాయట, కాబట్టి తప్పదు. ఆకాశం జంతువయమే, నువ్వు తిరిగినంతకాలం ఇక్కడ హింస చెయ్యక తప్పదు. అందువల్ల హింస చెయ్యకపోతే నీకు జీవయాత్ర లేదు, నువ్వు బతకలేవు. నువ్వు బతకాలంటే హింస చెయ్యాలి. చక్కగా వంకాయ కూరకు వస్తుంది కళ్ళలో లేకుండా, ఆ వంకాయ కూరలో ఎన్ని పురుగులు తప్పిస్తున్నాడు మన అన్యాయంగా పాపం. బంగాళదుంపలో పురుగులు, చిలకడ దుంపలు ఇది చెప్పే అక్కర్లా. సో మనకు ఉడకబెట్టుకు తినేస్తూ ఉంటే భలే భలే ఉందనుకుంటావు, కానీ అందులో భలే తెల్ల పురుగులు ఉన్నాయి. అంటే తెలుసో తెలియకో అందరూ అంతో ఎంతో మాంసాహారమే. నేను వెజ్ అనడానికి లేదు, నాన్ వెజ్ కూడా రహస్యంగా తింటున్నాం, కాకపోతే తెలిసి తినడం లేదు. కాబట్టి ఈ సృష్టి అంతా హింసయే, హింస లేకపోతే ఉండలేదుగా ఉండలేము అనమాట. నిజం చెప్తాను, ఒక రహస్యం చెబుతాను. నా పక్కన పాపం ఓ మంచి సంస్కృత పండితుడు ఎప్పుడు మాతో పాటు వస్తుంటారు పీఠాధిపతులు, మాతో పాటు ఓ పండితుడికి పరమచేతస్థం. ఆయన ఒక చోట అరవ బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి శుభ్రంగా చారు పోస్తే తిన్నాడు. ఆఖరి చారు అయ్యాడు, చారు భలే రుచిగా ఉందండి, చారు అంటే రసం అంటారు కొందరు, చారు అంటారు కొంతమంది, ఈ రసం చాలా బాగుంది. ఏం వేసి చేశారంటే ఆయన కోపు ఇది పెట్టుకుని ఆఖరి రొయ్యి కూడా వేశారు అంటారు. ఇక చూడండి ఈయన బయటికి వెళ్ళి ఓ అరగంట సేపు లోపల వెళ్ళాక ఏమిటి బయటకు వచ్చి, ఒకసారి వెళ్ళాక అంచేత పాప ఆ పూట ఆయన పడ్డ బాధ అంతా ఇంత కాదు, ఎంత అహింసాపురుడైనా తెలివికి ఇలా చాలు పోసుకున్నాడు. అందుకని అప్పటి నుంచి ఎవరింటికి వెళ్ళేటప్పుడు అయ్యా ఇది ఇంకూ చాలా రొయ్య పట్టు చాలా అని అడగడం మొదలుపెట్టాడు అనమాట. హరిపోయి తినడానికి భయమే అనమాట, ఇది పెద్ద గొడవ అయిపోయింది. అందువల్ల ఏం దొరుకుతుందో తెలియదు మనకి. అక్కడ వాడు యోగర్ట్ పెడతాడు, అందులో యోగర్ట్ పెట్టాడో దీని హార్ట్ పెట్టాడో తెలియదు, అది తిన్నామంటే హార్ట్ బీటు. మానవుడు అహింసాపరుడు అంటారు వీల్లేదు, నేల మీద కూడా హింస జరుగుతోంది. ఇవన్నీ మనం చేస్తున్న పాపం తెలిసి కొన్ని తెలియక కొన్ని. అందుకే సూక్ష్మం చెప్పాడు మనమే భయపడక్కల. హింస చేయని వారు లేని జగమున, ఈ లోకంలో హింస చేయకుండా ఒక్కడు లేడు. కానీ తన ఎంత తాను కావాలని ఏ జంతువుని కావాలని చంపకుండా ఉండడమే అహింస అన్నాడు. వేదం చెప్పిన మాట అహింస అనగా నీ అంతటి నువ్వు కావాలని ఓ చేపను పట్టుకుని ఆ బరు బరు అని రాయి మీద ఉద్దేశం చంపి అది చేయకుండా ఉంటే చాలు, తనంత తాను ఏదైనా నీ చేతిలో చచ్చిపోతే అది అహింస కిందే లెక్కొస్తుంది అన్నాడు. ఈ పాపములన్నీ అడవులు పెరిగినట్టు పెరిగిపోయాయట, కాలిఫోర్నియా అడవులు పెరిగినట్టుగా. ఈ పాపములనే అడవులు తగలబడాలి, ఆ తగలబెట్టే దావాగ్ని అమ్మ. అందుకని పాపారణ్యదవానలా, నీ పాపములనే అడవులన్నిటినీ తగలబెట్టే అమ్మ ఆవిడ దావాగ్ని. దౌర్భాగ్యతోలవాతోల, తోల అంటే పత్తి దూది కాటన్ అన్నమాట. పూర్వం పరుపులు తయారు చేయడానికి తలగడల కోసం దూదిని బాగా ఏకి ఎండబెట్టేవారు. ఓ చోట పెద్ద దూది పోసారట, ఇంతలో గొప్ప గాలి వచ్చింది, తుఫాను గాలి, బ్రహ్మాండమైన గాలి వచ్చింది. ఈ గాలికి మొత్తం దూదంతా ఏమైపోయింది, కొట్టుకుపోయింది. మనకు కూడా తెలియకుండానే దారిద్ర్యాలు కష్టాలు ఉన్నాయి, దౌర్భాగ్యములు అంటారు. ఏమేమిటి అంటే ఎక్కడన్నా పని చేద్దామంటే తిండి కోసం పని దొరకకపోవటం ఒక దౌర్భాగ్యం, డబ్బు లేకపోవటం రెండవ దౌర్భాగ్యం, ఆనందం లేకపోవటం మూడవ దౌర్భాగ్యం, భార్యాభర్తల మధ్యలో ఐకవత్యములు లేకపోవటం నాలుగవది. ఇది పెద్ద బాధ అండి అన్నిటికంటే. డబ్బు ఉద్యోగం లేకపోయినా సర్దుకోవచ్చు, కానీ ఇంటికి రాగానే పెళ్ళాం మూడు ఒకళ్ళొకళ్ళు తో సుంఠా తో సుంఠా నువ్వు పెంట నువ్వు తంట అని తిట్టుకుంటే ఇది పెద్ద నరకం. ఇవన్నీ కూడా ఈ కష్టాలన్నీ ఉన్నాయే, ఇవన్నీ తోల దూదిట. ఈ దూది అంతా బయట పెట్టేసాం మనం, ఇంతలో అమ్మవారిని తలుచుకున్నాం. అమ్మవారు పెద్ద గాలి, గాలి రాగానే దూది ఎగిరిపోయినట్లుగా మన దౌర్భాగ్యములన్నీ అమ్మవారి అనుగ్రహంతో టిక్కు ఎగిరిపోయి దాంతో భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటారు. ఆ పుట్టుకుని ఇద్దరూ కలిసి ఏదైనా చేసుకుంటారు, ఉద్యోగాలు వస్తాయి, సంపదలు వస్తాయి, ఆధిపత్యాలు వస్తాయి, అనారోగ్యాలు పోతాయి, మొత్తం మీద అన్ని రకాల దౌర్భాగ్యాలు తొలగిస్తుంది. అష్ట కష్టాలను ఉన్నాయి. అష్ట కష్టాల్లో మొట్టమొదటి కష్టం ఏమిటో తెలుసు, అసలు అరయంగ పరదేశ యాత్ర చేయుట వండు. ఇతర దేశాలకు యాత్రకి వెళ్ళడం పెద్ద కష్టం అన్నాడు అష్ట కష్టాల్లో. ఈ మధ్యన చారుధామ యాత్రకి వెళ్ళాడు తెలుస్తుంది అష్ట కష్టం అంటే ఏమిటో. అసలు ఇంకో ఊరు అంటే గొప్ప కష్టం అంట. అష్ట కష్టాల్లో మొదటిది పరదేశ యాత్ర చేయుట వండు. హాయిగా ఇండియాలో ఉంటే వేరు, అమెరికా వచ్చారు హఠాత్తుగా ఏమైపోతాడు, నేనంటే అదృష్టం వచ్చేస్తే నాకేమో మంచి మనుషులు మీరంతా దొరికారు, ఇంకో సీతారాముడు దొరికాడు అనుకోండి, రోజు ఇంకో సేత హాయిగా సుఖంగా గోమలు అడుగుతూ రాగేస్తున్నాం. కానీ అందరికీ అలా కుదురుతుందా, రాగానే వాడు ఇండియా ఫుడ్ దొరక్క కొత్తల్లో అందులో 1955లో వచ్చింది అని కాబట్టి చెప్పింది నాకు. అయ్యా ఆ రోజుల్లో ఒక్క ఇండియన్ స్టోర్ లేదండి, ఎక్కడికన్నా బొప్పాసికాయ ముక్కలాగా ఎలాగా కనపడుతుంది, ఆస్ట్రేలియన్ బీఫ్ న్యూజిలాండ్ బీఫ్ తప్ప మీకు బ్రీఫ్గా చెబుతున్నాను ఇంకేం దొరకలేదని ఎంతో గుర్రం వాలెట్టింది. అలా యాత్ర పడిన వాళ్ళు లేరు. అది పరదేశ యాత్ర పెద్ద కష్టం అంటే. ఇలాంటి కష్టములన్నింటినీ ఏమంటారో తెలుసా, దౌర్భాగ్యం. ఈ దౌర్భాగ్యం అనే దూదిని ఎగరగొట్టే తుఫాను గాలి అమ్మ. జరాధ్వాంతర రవిప్రభ, దౌర్భాగ్యతోల వాతూల తర్వాత జరాధ్వాంత రవిప్రభ. ధ్వాంతము అంటే చీకటి, మంచి చీకటి ఉన్నది. ఈ చీకటి తొలగాలంటే సూర్యుడు ఉదయించవలసిందే. ఎన్ని దీపాలు పెట్టినా ఎక్కడో చోట చీకటి ఉంటుంది చూడండి, అది సూర్యుడు ఇస్తే మాత్రం మొత్తం తమస్సంతా చీకటి అంతా పటాపంచలైపోతుంది. మానవునికి అన్నిటికంటే గొప్ప చీకటి ముసలితనము అన్నారు. ఎంత బాగుందాం అనుకున్నా, ఎంత ఉత్సాహంగా ఉందాం అనుకున్నా వార్ధక్యపు లక్షణములు కొన్ని ఉంటాయి. పూర్వం పరుగు పరుగున వెళ్ళి కారులో కూర్చోగలిగేవాడు, ఇప్పుడు పరిగెత్తి కడితే ప్రమాదం, ఏ కాలు పుట్టుకుంటుందో తెలియదు. బాత్రూంలో కడితే దారి పడిపోయారు, ఇక లేవలేదు. పిల్లంగా మనం
గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఒక ప్రదక్షిణ చేయాలంటే మూడో కాలు కావాలి, కర్ర. కర్ర ఉన్నా బుర్ర బండి సరిగ్గా పని చేయకపోతే రాత్రి పూట డ్రైవ్ చేయాలంటే బుర్ర తిరుగుతుంది అంటారు బుర్రం. పాపం ఎంత అన్నం పెట్టిన అనుకోరు కాదు కూడా. అంచేత ఇదో గొడవ. అంచేత అంతో ఎంతో వయప్రభావం ఎంత గొప్పవాడికైనా పడుతుంది ఎత్తి మీద. ఆఖరికి రామచంద్ర ప్రభు ఎలా ఉండేది పూర్వం, నేను 8 మైళ్ళు ఎత్తున్న కొండని 2 నిమిషాల్లో ఎక్కేవాడిని, ఈ మధ్యన కొంచెం అప్పుడు ఎందుకు వెనకాలలో పడుతున్నట్టు అనిపిస్తోంది. నాలాంటి 48 ఏళ్ళ యువకుడికే పడుతుందంటే 88 ఇయర్స్ యంగ్ వాళ్ళకి ఎంత కష్టం ఉంటుంది పాపం. అయినా ఉత్సాహంగా వెళ్ళిపోతూ ఉంటారు అనుకోండి, మంచి ఆరోగ్యంగా ఉన్నారనుకున్న సమయానికి బై పాస్ అంటాడు. దాంతో గట్టిగా ఇదేమంటే నెయ్యి తిన్నాను కూడా 4 పుణుకులేస్తే తినలేదు, 4 చెరుకులేస్తే పట్టుకోలేదు. ఎన్నో యాతనలు వార్ధక్యంలో. అందుకని వార్ధక్యాన్ని చీకటి అన్నారు మానవులకి. కానీ అమ్మ అనుగ్రహం ఉంటే ఈ వార్ధక్యం అనే చీకటి కూడా సూర్యకాంతిలాగానే చీకటి తొలగినట్టుగా తొలగిపోతుంది. జరాధ్వాంత ముసలితనం అనే చీకటిని తొలగించే రవిప్రభ సూర్యకాంతి అమ్మవారు. అంటే అమ్మ అనుగ్రహం ఉంటే ముసలితనం ఆనందంగా గడుస్తుంది, రోగాలు లేకుండా. నేను చూశాను అలాగా కళ్ళెదురుకుంటా మా నాన్నగారిని చూశాను అంటున్నారు కదా. 85 ఏళ్ళు హాయిగా బతికారు, 85 ఏళ్ళు మాట్లాడుతూ నేతితోటి పకోడీ చేయించుకు తిని పెరుగన్నం తిని ఒరే ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఈ 2 నామాలు కలిపి చేసేవారు ఆయన. ఇప్పుడు అలా చేస్తూ చేస్తూ వెళ్ళిపోయారు జాగా. ఎంత హాయండి, ఘంటసాల మహానుభావుడు. ఓ డాక్టర్ గారి దగ్గరికి ఏదో మామూలు మాట వాసు కొద్దిగా దక్కొచ్చినట్టు అనిపించిందని చెక్ చేయడానికి వెళితే మద్రాసులో మీ పాట అంటే ఇష్టం పాడండి అంది. ఇప్పుడే కాస్త మంచినీళ్ళు తగ్గొచ్చి పాడతానని పాడటానికి కూర్చుని శరీరం విడిచిపెట్టాడు తెలుసా. అది యోగం అంటే, జాతకం అంటే. మంచం మీద పడిపోయి చేసేవాడు లేక తీసుకుని బాబో ఎప్పుడు పోతాడు రా బాబు అని అందరూ తిట్టుకుంటూ ఉంటే పోవడం కూడా ఒక యోగమేనా? అది దుర్యోగం. అలా కాకుండా ఈ ముసలితనం అనే చీకటిలో సూర్యకాంతిగా అమ్మ హాయిగా వెళ్ళేలా చేస్తుంది. అందుకని జరాత్మాంతర విప్రభ అన్నారన్నమాట. భాగ్యాబ్ధి చంద్రిక అక్కడ కాపాలి. భాగ్యాబ్ధి చంద్రిక భర్త అని చదివితే అర్థం అపార్థం అవుతుంది. భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్త కేకి ఘనాఘన 2 విడివిడి నామాలు. ఎక్కడ ఆపాలో తెలుసుకోవడం కూడా ఒక అవసరం. మరి అర్థం తెలుసుకోవాలని కదా. కొన్ని చోట్ల దీర్ఘం ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదు. నిజ సమలాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి ఒకటే నామం. నిజ సమలాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి అంటే కాదు, ఆ 2 విడిపోయాయి అక్కడికి. అంటే ఎవరెవరిని ఎవరు భార్య భర్తలో వాడు అక్కడ ఒక చోట కూర్చోబెట్టాలి. భార్య తీసుకెళ్లి భర్తకి దూరంగా కూర్చోబెట్టి ఇంకొక అమ్మని పక్కన కూర్చోబెడితే అసలే నేర్పుకుని అపార్థాలు వస్తాయి. కాబట్టి శబ్దం శబ్దం కింద మనం అర్థం చేసుకుని విడగొట్టాలన్నమాట. ఇంతకీ భాగ్యాబ్ధి చంద్రిక. చంద్రిక అంటే వెన్నెల. చంద్రుడు సముద్రం నుంచి పుట్టాడు. ఇప్పుడు కూడా మీరు చూడండి, పూర్ణిమ నాడు చంద్రుడి వెన్నెల పడగానే సముద్రం ఉప్పొంగిపోతుంది. సముద్రం ఉప్పొంగాలంటే కరటాలు పైకి రావాలంటే చంద్రుడి వెన్నెల రావాలి. చంద్రుడికి వెన్నెల సముద్రానికి ఆనందం ఇస్తుంది. మన సంపదలు అనే సముద్రం ఉప్పొంగేలా చేసే వెన్నెల అమ్మ. మన సంపదలు సముద్రం అంట. సముద్రం ఎప్పుడు ఉప్పొంగుతుంది? వెన్నెల వస్తే. అమ్మ రాగానే మన సంపదలు అలా కెరటాలు పైకి లేచినట్టు లేచిపోతే బోరెడు సంపద వస్తుంది అనడానికి భాగ్యాబ్ధి చంద్రిక. సంపదలనే సముద్ర ఉపాలిటి వెన్నెల అమ్మ అన్నమాట. ఆహ్లాదం. అలా చంద్రుడు వస్తే నిజంగా ఆ సముద్రుడు ఆనందపడిపోతాడు. అలా కరటాలు ఉప్పొంగి లేచిపోతాయి అన్నమాట. మన సంపదలు రకరకాల సంపదలు, ఆరోగ్య సంపద, ఉద్యోగ సంపద, భార్యాభర్తల ఆనంద సంపద, సౌభాగ్య సంపద, ఇన్ని సంపదలన్నీ ఆ తల్లి అనుగ్రహంతో పైకి వస్తున్నాయి. అందువల్ల భాగ్యాబ్ధి చంద్రిక. భక్త చిత్త కేకి ఘనాఘన. ఘనాఘనము అంటే ఘనము అంటే మేఘం. ఘనాఘనము అంటే వర్షాకాలపు మేఘం. ఇప్పుడు ఆకాశంలో చాలా మేఘాలు ఉన్నాయి. ఈ మేఘాలన్నీ వర్షిస్తున్నాయా? ఏవో అన్ని వర్షం ఇస్తే మనం బతకలేము. రోజు ఎన్ని మేఘాలు పెడుతున్నాయండి ఆకాశంలో. కానీ వర్షాకాలపులో ఉండే నల్లని మేఘాలు మాత్రం కుంభవృష్టిగా వర్షం ఇస్తాయి. ఈ వర్షించే ముందు ఈ వర్షాకాలపు మేఘాలు పెద్ద పెట్టున ఉరుగుతాయి, మెరుస్తాయి. ఆ తర్వాత పిడుగులతో కుంభవృష్టి కురుస్తాయి. నెమలికి ఒక లక్షణం ఉన్నది, మగ నెమలికి అది కూడా. ఆడనెమలి ఎప్పుడు డ్యాన్స్ చేయి తెలుసు విషయం. ఎందుకని పించం ఉండేది మగ నెమలికే, ఆడనెమలికి పించం ఉండదు. అందువల్ల నాకు నవ్వుస్తున్నాడు నాట్య మయూరి అని విరుదిస్తారు. నాట్య మయూరి అంటే ఒక డాన్సర్ అని అర్థం. ఎందుకంటే మయూరి నృత్యం చేయరు, నృత్యం చేసేది మయూరం. అంచేత నాట్య మయూరం అన్నారు తప్ప మగనెవరికి మాత్రమే పిచ్చి ఉంటుంది. మీరు కావాలంటే ఈసారి వీళ్ళు అబ్జర్వ్ చేయండి. అంచేత పండితులకి దృష్టి వేరు, మామూలు వాడికి దృష్టి వేరు. ఈ పింఛము విప్పి నెమలి ఆడాలంటే దానికి ఒక లక్షణం ఉండాలి. ఆకాశంలో వర్షాకాలం మేఘ వచ్చి ఒక్క ఉరుము ఉరమగానే టక్కన పింఛం విప్పి టక్కు టిక్కని నృత్యం చేస్తుంది. అమ్మవారు భక్తుల హృదయములనే నెమళ్ల పాలిటి వర్షాకాలం వేగం. మన హృదయం నెమలి, మొగ నెమలి. ఈ నెమలికి ఆనందం కలిగించే వర్షాకాలపు వేగం అనగా అమ్మలా కనబడింది. మన హృదయం నెమలి నాట్యం చేసినట్టుగా, పురివిప్పు నాట్యం చేసినట్టుగా ఆనందంతో పొంగిపోతుంది. నిజంగా అమ్మవారు కనబడాలని మనం ఎగిరి గంతులు ఏంటండి, ఆనందంతో నృత్యం చేసేయం. అసలు ఎప్పుడూ డాన్స్ చేయవాడు కూడా చేసేస్తారు. ఆఖరికి పాలకోడేటి వారు భార్యాసమేతంగా నృత్యం చేయగలుగుతారు ఈ క్షణమే. అమ్మ ఎదురు కూడా కనబడిందండి. అంటే లేకపోయినా ఈ మధ్య డాన్స్ చేస్తున్నారండి ఇంకా చూసాను పర్వాలేదు. కాబట్టి ఎవరికైనా ఉత్సాహం వచ్చేస్తున్నమాట టక్కటక్కటక్క అమ్మని చూడగానే. అందుకని భక్త చెత్త కేకి ఘనాఘన భక్తుల హృదయమని నెమలిని ఆనంద పరవశుణ్ణి చేసి నృత్యం చేయించే వర్షాకాలపు వేగం అమ్మవారు. రోగ పర్వత దంభోళి, దంభోళి అంటే వజ్రాయుధం. పూర్వం పర్వతాలకి రెక్కలుండేవి. ఈ రెక్కలున్న పర్వతాలు హఠాత్తుగా ఆకాశంలో ఎగురుతూ, ఇప్పుడు విమానాలు ఎగిరినట్టుగా పర్వతాలు కూడా ఎగిరేవి పూర్వం. ఆ పర్వతాలు ఎగురుతూ ఎగురుతూ వచ్చి ఎవడన్నా ఇలా ఉపన్యాసం వింటూ ఉంటే బయట కూర్చుని ఆరు బయట పెళ్లి జరుగుతూ ఉంటే పైరు బాలిపెట్టారు. ఇక వీళ్ళంతా కింద పచ్చడే. దాంతో బయట పెళ్లి జరగాలంటే హళ్ళిపోయేవారు అంతా. పురాణాలు చెప్పడానికి భయపడేవారు. ప్రజలందరూ భయపడిపోయి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు. ఇంద్ర ఇంద్ర, ఈ పర్వతాలన్నీ రెక్కలతో ఎగురుతున్నాయి. ఈ రెక్కలతో ఎగురుతున్న పర్వతాలు మా వల్ల మనకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరి మీద వాళ్తాయో, ఎవరు పచ్చడైపోతామో తిరిగి బాధపడుతున్నామని వరపెట్టారు. దాంతో ఇంద్రుడికి మండింది. తతక్రుద్ధ సహస్రాక్ష వజ్రముద్యమ్య దేవరాట్ పక్షాం చిచ్చేద. అమాంతంగా ఇంద్రుడు ఆగ్రహించి వజ్రాయుధం పుచ్చుకుని కనిపించిన పర్వతానికల్లా రెక్కలు పట్ట 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 నరుక్కుంటూ పోయాడు. దాంతో వాటి రెక్కలన్నీ తెగిపోయాయి. ఇదిగో ఈ కాలిఫోర్నియాలో అతుక్కుపోయిన పర్వతాలన్నీ అవే పాపం. వాటి రెక్కలన్నీ పోయాయి. అవే ఉంటే మనం ఏమయ్యేవాళ్ళము? పర్వతం మీద గుడి కడితే ఈ గుడితో పాటు పర్వతం ఎగిరిపోయి ఇండియా వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ అప్రూవల్ కష్టం. అక్కడ పర్వతం ఎక్కడికి వస్తే ఇక్కడ అప్రూవల్ కష్టం. మరి యాత్ర కమిటీ మెంబర్లు మారిపోతారు. ఇదో గొడవ. అసలు మామూలుగానే ఈ కమిటీతో సగం తెస్తున్నాం. అటువంటిది అక్కడ ఇంకా ఇటు మారిపోతే ఇంకా వస్తుంది యాత్ర. అందుకని ఈ పర్వతాల రెక్కలన్నీ పట్టపట నరిపారేశాడు ఆయన భూమి మీద ఇరుక్కుపోయేలాగా. అప్పుడు ఏమైంది, పర్వతాలన్నీ నేల మీద ఉండిపోయాయి. ఇప్పుడు ఇందులో ఏమన్నాడు, మనకి రోజు రోగాలేంటి, ఎన్ని రోగాలండి, శరీర రోగాలు, మానసిక రోగాలు, మైదార రోగాలు, ఎన్ని రోగాలు. ఈ రోగాలన్నింటికి వైద్యం చేయాలంటే ఒక మనోరంగంలో ఇంకోటంలో అవుతుందా? అందువల్ల ఈ రోగములనేవన్నీ పర్వతములు చేసి ఈ పర్వతాల రెక్కలను తెక్కొట్టే వజ్రాయుధం అమ్మయ్యింది. పర్వతాల రెక్కలు వజ్రాయుధం ఎలా దొరికిందో మన రోగములన్నీ అమ్మ తొలగిస్తోంది. అమ్మ అమ్మ అని అమ్మని ధ్యానం చేస్తే ఇక మనకి మానసిక శారీరక రోగాలు ఏవి ఉండవట. అందుకని రోగ పర్వత దంభోళి. ఆఖరిది మృత్యుదారు కుఠారిక. చెట్లు నరకాలంటే ఏం కావాలి? గొడ్డలు కావాలి. పూర్వం గొడ్డళ్ళు పట్టుకు వెళ్ళి అడవికి చెట్లని ముక్కలు ముక్కలుగా నరికేవారు. దారు అంటే దొంగ, పెద్ద దొంగ. ఈ దొంగని నరికే కుఠారిక గొడ్డలి. ఏ దొంగ? మృత్యు అనేటటువంటి చెక్కని కొయ్యని, మృత్యు అనే చెట్టుని వెలికే గొడ్డని అమ్మ. అమ్మ అనుగ్రహం ఉంటే మనం మృత్యువుని పొందాం. శాశ్వతంగా అమ్మ సన్నిధానంలో ఉంటే భూమి మీద పుట్టక్కర్లా, పుట్టక్కర్లేకపోతే మరణం ఉండదు. మరణం ఉండకపోతే ఈ పెరగడాలు, చావడాలు, కొట్టుకోడాలు, పెళ్ళిళ్ళు, పెటాకులు, పింఛను, ఈ గొడవ ఏ లేదు హాయిగా. అందుకని మృత్యు అనేటటువంటి గొప్ప దొంగలను నరికే కుఠారిక గొడ్డలి అమ్మ అన్నారు. ఇన్ని రెండే రెండు శ్లోకములు అనంతమైన భావాలు కలిగిన ఉత్తమ శ్లోకాలు. అందుకే ఎప్పుడు సర్వకాల సమావస్థల్లో కొన్ని శ్లోకాలు అన్ని మంత్రాలే. ఇప్పటికి కూడా భక్తి టీవీలో శుభమస్తు అనే కార్యక్రమం వస్తుంది చూడండి, ఇండియా టైం ప్రకారం 9. అందులో రోజు ఒక మంత్రం చెబుతున్నాను. వాటిల్లో ఇలాంటివి ఎన్నో గోకులలు. ఈ మధ్యన ఐశ్వర్య యోగం అని ఒక పుస్తకం రాశాను. అందులో 116 నామాల వరకే వ్యాఖ్య. అందులో ఎన్ని తాత్పర్యాలు ఇప్పుడంటే క్లుప్తంగా చెప్పాను కానీ ఒక నామములకు బోలెడంత అర్థం, ఒక పేజీ అంతా అర్థం.
ఆ నామం పారాయణ ఎన్ని రోజులు ఏ నైవేద్యంతో చేస్తే నీకేం ఫలితం వస్తుంది? మంత్ర ప్రయోగం ఫలితం, ముందు వ్యాఖ్య. 116 నామాలు ప్రింట్ చేసేసాను ఆల్రెడీ ఐశ్వర్యం. ఇంకా మిగతా కూడా మెల్లిగా వెళ్ళాక ప్రింట్ చేయండి. ఎన్ని చెయ్యను, ధ్యావజీవితం వీటితోటే సరిపోతుంది అనుకోండి. చాలా విశేషమైన గూఢమైన అర్థాలు అన్నమాట. కొన్ని కొన్నింటి అర్థాలు తెలుసుకుంటే అబ్బా ఇందులో ఎంత శక్తి ఉందా అనిపిస్తుంది అన్నమాట. ప్రయోగ శరణం వ్యాకరణం అని ఒక వ్యాకరణ సూత్రం మనం చెప్పినా దాన్ని మీకు కేవలం సూత్రం వల్ల లాభంలా అప్లికేషన్ ఉండాలన్నమాట. అప్లై చేయకపోతే ఉపయోగం ఉంది. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇవ్వండి, ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ బి ప్లస్ బి స్క్వేర్ అంటే కాదు, అందులో ఏ అంటే 2 బి అంటే 3 వేస్తే అవునా కదా మీకు తెలుస్తుంది. 2 + 3 5, 5² = 25, అలాగే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కూడా మళ్ళీ 25 వస్తుంది. ఓహో ఇది నిజమేనా అనిపిస్తోంది కదా. అలాగే ఈ మంత్రముల అర్థములు తెలుసుకోవడమే కాకుండా వీటిని బాగా జీర్ణించుకుని యథాశక్తిగా జపం చేస్తే దాని ఫలితం కూడా పొందుతున్నాం మనం, ఖచ్చితంగా పొంది తీరుతాం. అది అగ్ని అన్నారు మంత్రం. నిప్పు ఎటువంటిది? తెలిసి తొక్కినా తెలియక తొక్కినా నిప్పు కాలుతుంది. పొరపాటు నేను చూసుకోలేదు నిప్ప, అయ్యో నేను ముట్టుకుంటే ఎందుకు కాల్చావు అంటే ఊరుకుంటుందా? ఊరుకోదు. నిప్పది నువ్వు ఎలా ముట్టుకున్నా కాలుస్తుంది. మంత్రము కూడా తెలిసి చదివినా తెలియక చదివినా ఫలితం ఇస్తుంది, కానీ తెలిస్తే దానివల్ల వచ్చే లాభం ఎక్కువ అన్నమాట. పొరపాటున మొక్కజొన్న పొత్తు కాలిపోవడం వేరు, మనం చక్కగా కాల్చు తినడం వేరు, వంట సక్రమంగా చేసుకోవడం ఏదో చేసేవంటే వేరు అన్నమాట. అందువల్ల మంత్రములను నిరంతరం అంతో ఎంతో అర్థపూర్వకంగా తెలుసుకుంటే అర్థం మనకి సరైన భావం ఇస్తుంది అన్నమాట. అర్థం తెలియకపోతే వచ్చే కొన్ని నష్టాలు ఉన్నాయి కనుక చెప్పాగా. అటు ఇటు ఇటు దట్టు చదివామనుకోండి అప్పుడు ఒక్క దెబ్బకి అర్థమే మారిపోతుంది. దేవీ భాగవతంలో వృత్రాసురుడు అని ఒకడు ఉన్నాడు. ఆ వృత్రాసురుణ్ణి సృష్టించాడు మనకి త్వష్ట అనే ఒక ప్రజాపతి. దుర్మార్గత్వంతో ఒకప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే గురువుగారు బృహస్పతి వస్తే లేచి నిలబడలేదు. ఎప్పుడు కూడా గురువుగారు వస్తే లేచి నిలబడి నమస్కరించాలి, అనారోగ్యం వస్తే పక్కన పెట్టండి, అనారోగ్యం వస్తే అలాగే లేవలేదు, పెద్దవాడు లేవలేరు. కానీ సహజంగా గురువులు రాగానే శిష్యులు నమస్కరించాలి. బృహస్పతి ఒకనాడు ఇంద్ర సభలోకి వచ్చాడు, రాగానే అంతా లేచి నిలబడి నమస్కరించారు, ఒక్క ఇంద్రుడు లేవలేదు. దాంతో బృహస్పతి కోపం వచ్చి ఆ రోజు నుంచి ఇంద్రుడికి కొంతకాలం పాటు కనపడకుండా అదృశ్యమైపోయాడు. ఇంద్రుడికి గురువుగారి అనుగ్రహం లేకపోవడం వల్ల రాక్షసులంతా వచ్చి స్వర్గాన్ని ఆక్రమించారు. దాంతో ఇంద్రుడు అడిగిపోయి గురువుగారి కోసం వెతికాడు, ఆయన కనపడలేదు. ఎవడో ఒక గురువు కావాలి, యజ్ఞాలు చేయించి మళ్ళీ ఇతని శక్తి ఇతనికి ఇవ్వాలి. అందుకని త్వష్ట ప్రజాపతి కొడుకు 3 తలలున్న విశ్వరూపుడు ఒకడు ఉన్నాడు. ఆ విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళి, మా గురువుగారు ఉద్యోగం వదిలేసిపోయాడండి, ఎవడో ఒకడు లేకపోతే ఎలాగా, మీరు టెంపరీగా వచ్చి నా దగ్గర గురువుగా ఉండి నన్ను రక్షించండి అంటే ఆయన అలాగే వచ్చాడు. ఈ గురువుగారి ధర్మమానని మళ్ళీ ఈయనకి విజయం వచ్చింది. ఇక్కడే వచ్చిందో తెప్పలో ఈ కొత్త గురువుగారు దేవతలకి ఆశీర్వచనం ఇచ్చేవాడు. దేవతలు దండం పెడితే విజయీ భవ అనేవాడు, రాక్షసులు దండం పెడితే వాళ్ళని విజయీ భవ అనేవాడు. దాంతో ఇంద్రుడి కోపం వచ్చింది, మా పార్టీలో ఉండి ఆ పార్టీ వాళ్ళని విజయీ భవ అంటే మేము ఓడిపోతాం కదా, అదొక్కడ. ఇదొకటి, ఒక దాంట్లో ట్రస్ట్ మెంబర్గా ఉండేవాడు ఇంకో గుళ్ళోకి వెళ్ళి దానం పెడితే మండిపోయేవాడు ఉండరు, అలా అయిపోయింది దీని పరిస్థితి అనమాట. ఇప్పుడు దీంతో నేను ఏం చేయాలో అర్థం కాల. ఇంద్రుడి కోపం వచ్చి 2 సార్లు హెచ్చరించిన నేను గురువుని, అందరికీ ఆశీర్వచనమే అన్నాడు. దాంతో ఇంద్రుడి కోపం వచ్చి ఈ కొత్త గురువు గారిని వజ్రంతో కొట్టి చంపేశాడు. ఏకంగా ఈ విశ్వరూపుణ్ణి గురువుగా ఒక గురువుని తిరస్కరించాడు, ఇంకో గురువుని చంపేశాడు. దాంతో ఈ బ్రహ్మహత్య గురుహత్య పాపాలు పట్టుకున్నాయి. ఇప్పుడు వీడు అంతం చూస్తానంటూ త్వష్ట ప్రజాపతి ఏం చేశాడు, నా కొడుకు ఇంట్లో ఉంటే ఉద్యోగం ఇస్తాను రమ్మని తీసుకెళ్ళి వాడు చంపేస్తాడా, వీడు అంతం చూస్తాను అని వెంటనే ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞానికి అభిచారహోమం అని పేరు. పెద్ద కథ రెండు ఒక్కలో చెబుతున్నాను మీకు అన్నమాట. ఆ మంత్రం చదివేటప్పుడు ఇంద్రుణ్ణి నాశనం చేయడం కోసం నేను యజ్ఞం చేస్తున్నాను అది ఒక ఉద్దేశం, కానీ పొరపాటు అక్కడ చేశాడు అన్నమాట. ఇంద్రశత్రో వివర్ధస్వ, ఇది దేవీ భాగవతంలో 6వ స్కంధంలోని శ్లోకం. ఇంద్రుడికి శత్రువుగా పుట్టబోయే ఓ వృత్రాసుర వివర్ధస్వ అభివృద్ధి చెందు. కోపం ఎక్కువైపోయిందిగా, కోపంలో ఏం చేశాడంటే ఇంద్రశత్రు అనబోయి ఇంద్ర అని ఆపి శత్రు అని ఆపి వివర్ధస్వ అన్నాడు, అంటే విడదీశాడు ఇంద్రశత్రు అని ఇంద్ర అన్నాడు. అప్పుడు ఏమైపోయింది, ఇంద్రుడికి శత్రువుగా పుట్టబోయే ఓ వృత్రాసుర అనబోయి ఇంద్ర అంటే ఓ ఇంద్రుడా, శత్రువు ఓ నా శత్రువా, అంటే నాకు శత్రువైన ఇంద్ర నువ్వు అభివృద్ధి పొందు అన్నాడు. ఇంద్రుడిని పడబట్టబోయి ఇంద్రుడా నువ్వు అభివృద్ధి పొందు అన్నాడు అనమాట. ఒక గ్యాప్ లో ఎంత వచ్చిందో చూడండి, కొంచెం గ్యాప్ వస్తే దాంతో వృత్రాసుడు పుట్టాడు. టెంపరీగా ఇంద్రుడు జయించాడు కానీ మళ్ళీ ఇంద్రుడి చేతిలో చచ్చిపోయాడు, ఇంద్రుడికి అభివృద్ధి అయిపోయింది. ఇది మంత్రంలో ఉన్న పెద్ద తేడా అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలండి. అందుకే నేను అందులో శ్రీ సూక్తం చదువుతున్నప్పుడు చాలాసార్లు వింటూనే ఉంటాను అన్నమాట. అమ్మ బాబో మనవాడు తెలియకుండానే క్షుత్పి పాసావలాం జ్యేష్ఠాం అని లక్ష్మీం రాసేయామ్యహం అలక్ష్మీం అది అలక్ష్మీర్వేరస్యతాంతం వృణే అంటే లక్ష్మీర్వేరస్యతాంతం వృణే అంటున్నాడు. అంటే లక్ష్మీదేవి నశించిపోగాక మరి నీకు నశించవలసింది అలక్ష్మి జ్యేష్ఠాదేవి. కానీ నువ్వు లక్ష్మీదేవి నశించాలంటే అప్పుడు ఏమవుతుంది, నీకు రావలసింది డబ్బు రాకుండా దరిద్రం పట్టుకుంటుంది. అందుకని ఏం చెప్పారంటే నాయనలారా మీరు మంత్రం చేసే ముందు గురువుని పట్టుకోండి, అప్పుడు గురువు నీకు ఎలా ఉచ్చరించాలో చెబుతాడు. ఉపదేశం అంటే ఏమిటనుకుంటున్నారు, ఉపదేశ ఆద్యోచ్చారణం. ముందు గురువు గారు ఏమన్నాడు, ఓం శ్రీమాత్రే నమః అని గురువు గారు ఉచ్చరించిన ఉచ్చారణ ఉపదేశం, అదనమాట మొదటి ఉచ్చారణ. అప్పుడు నువ్వు దాన్ని విరిడి చేసావు. గురువు గారు ఉచ్చరించిన తరువాత దానిని సేకరించి చెయ్యటం వల్ల ఒకవేళ పొరపాటున నీకు మంత్రంలో తేడా వస్తే ఆ పాపం నిన్న అంటకి సిద్ధి వస్తుంది. ఎందుకంటే బాధ్యత గురువుది అన్నాడు. అది ఇన్సూరెన్స్ చేసేస్తే వీడు యాక్సిడెంట్ చేస్తే చచ్చిపోకుండా ఉన్నంత వరకు ఇన్సూరెన్స్ వాడు చూసుకుంటాడు. ఈ కారు సట్టబడితే $10,000 పెట్టుకొని సుబ్బలక్ష్మి గారి చేతిలో పెట్టేస్తాడు. ఇన్సూరెన్స్ లేని వాడు గుర్తాడు అనుకోండి, ఇక అంతే సంగతి. ఇంకేముంది, 10,000 వీడే ఖర్చు. పోనీ 10,000 పద్మావతి గారికి ఇచ్చారా లేదా, పోయి మొత్తం తీసుకెళ్ళి షెడ్కి ఇచ్చారన్నమాట, అది కదా. కాబట్టి ఇన్సూరెన్స్ ఉంటేనే బోడి, దానివల్ల మనకి కాలుకి రక్షణ అవుతుంది. అలాంటిది మంత్రం గురువు గారి దగ్గర ఉపదేశం పొందితే ఎంత లాభం ఆలోచించండి. అందుకని ఉపదేశం లేకుండా మంత్రములు చెయ్యొద్దు తొందరపడి. అంతకంటే తప్ప మీ మీద పక్షపాతం కాదు. అక్కడ ఇప్పుడు డాక్టర్ కోర్స్ చదవకుండా వెళ్ళిపోయి నేను ఆపరేషన్ చేసేస్తాను, ఏ మనోరమ గారు లాగా నేను ఎదుగు చేయకూడదు అంటే ఒక దెబ్బకి అవతల పేషెంట్ వెళ్ళిపోతాడు, నువ్వు కాస్తా ఇంకో తోటకి పోతావు దెబ్బకి. అదొక విధానం, శిక్షణ. ప్రతి కార్యక్రమములకు ఒక గురువు ఉండాలి, విధానం ఉండవలసిందే. అంచేత పిడివాదంతో నేనెందుకు చదవకూడదు అనకుండా ఇంకొకటి, కేవలం క్యాసెట్లు విని కాకుండా చాలా జాగ్రత్తగా శిక్షణ కంఠంతో నేర్చుకోవాలి. కానీ సులభ మార్గం ఏమిటంటే మంత్రం జోలికి వెళ్లకుండా కూడా మానవుడు తరించవచ్చు. దానికోసం లలితా సహస్రనామాలు, సహస్రనామాలు విడివిడిగా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చదివేస్తే మంత్రం కింద రక్షిస్తుంది. అది నామాలు, మంత్రం కాదు గనక నీకు ప్రమాదము ఉండదు. శ్రీమాత్రే నమః అన్నవనుకో, అప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి. అందువల్ల గురువులుంటే మంత్రం తీసుకో, లేకపోతే నామాలు చేసుకో. ఆ నామములు కూడా మొదట్లో పొరపాట్లు ఎలా చేసినా పర్వాలి, కొంతకాలానికైనా మార్చుకో. మరి కొంతకాలానికైనా మారకపోతే ఉపయోగం లేదు. మనకి ఎల్లకాలం చిన్నపిల్లలకి లాభాలమ్మా అంటే ఏం బాగుంటుంది, వాడి ఎవడుకో రా పలకలు అంచేత లామ్ లామ్ అన్నాడు, లేదా నాకు పెళ్ళం కావాలంటే నాకు పెళ్ళం తావాలన్నాడు. కానీ ఎలా కావాలంటే బాగుంటుంది, చిన్నప్పుడు అంటే బాగుంటుంది, పెద్దయ్యాకంటే అసహ్యంగా ఉంటుంది. కాస్త స్పష్టంగా పెరిగితే బాగుంటుంది. అందుకని ఏం చెప్పారంటే పెద్దయ్యాక క్రమక్రమంగా ముందు అజ్ఞానం నుంచి తర్వాత విజ్ఞానంలోకి, ఫ్రమ్ నోన్ టు అన్నోన్, ఇది చివరికి మనకి హయగ్రీవుడి అగస్త్యుడికి చెప్పిన మాట. అటువంటి అనేక పవిత్రమైన లలితా సహస్రనామాలను మనం వీలున్నప్పుడల్లా తెలుసుకుంటూ పారాయణ చేస్తూ మంత్రోచ్చారణలతో తరిద్దాం. ఇవాడు ఆఖరి రోజు కాబట్టి కొంచెం ముందు తిరిగండి అన్నారు. మేమంతా కూడా ఆనందంతో మాట్లాడుతున్నాం, 13 రోజులు ఉపన్యాసం మీరే చెప్పారు, మీరేనా మేము చెబుతాం అని కొందరు ఉత్సాహంగా ఉన్నారు. వారి ఉపన్యాసాలకు కాస్తంత అవకాశం ఇస్తూ అందరికీ కూడా స్వస్తి కలుగుగాక. ఈ సంవత్సరానికి అప్పుడే 13 రోజులు గుర్తు చేశాం, మళ్ళీ తొందరలోనే ఎంత కడుపు తెచ్చలో ఏడాదికి వెళ్ళిపోతుంది. ఎన్నేళ్ళు వెళ్ళిపోవట్లేదు, మన జీవితంలో అలాగే వెళ్ళిపోతాయి. మళ్ళీ వస్తాం, మళ్ళీ కలుసుకుంటాం. ఎంతో మంచి మనుషులు, మీ గురించి చెప్పడానికి నాకు 1000 ఏళ్ళైనా సరిపో. ఒక్కొక్కరిని పేరు పేరున పలకరిస్తే ఒకటి పేరు చెప్పి రెండో వాడి పేరు చెప్పకపోతే వాడు బాధపడే ప్రమాదం ఉంటాడు. అందరూ అన్ని కోణాల్లో సహాయం చేశారు. 75 ఏళ్ళ లక్ష్మీనారాయణ గారు నాతో చురుగ్గా నడిచి బ్యాంక్కి వెళ్ళి పనిచేసి పెట్టమంటే పడిపోయి పరిగెత్తారు. అన్నపూర్ణ గారు వండి పెట్టగలుగుతున్నారు, సుబ్బలక్ష్మి గారు శుభ్రంగా తిరుగుతున్నారు, అసూయ గారు ఇప్పటికీ పాడుతున్నారు. వాళ్ళు కొంచెం పెళ్లిలో భోజనం ఎక్కువైపోయి తగ్గారు తప్ప, అంతేత అందరూ కూడా మొత్తం మీద అందరికి పేరు పేరుగా కూడా శిష్యుడికి ప్రశిష్యుడికి సభ్యుడికి అసభ్యుడికి సమస్త సన్మగ్రాన్ని సంతు. గురువు గారు మా పేరు చెప్పలేదు అనుకోవద్దు, అందరూ నా హృదయంలో ఉన్నారు చాలు. తక్కిందంతా ఇప్పుడు ఇంకో హోమహోమలో పెట్టుకోవాలి.
శ్రీ గురు ఎంత భాగ్యం అండి, ఎంత మహద్భాగ్యం. మనం ఎంత పుణ్యం చేసుకుంటే ఈ గత 13 రోజులుగా అమృత వచనాలు మన మహర్షులు మన సంస్కృతి మన సనాతన ధర్మం ఇచ్చిన ఇంత అద్భుతమైన విషయాలన్నీ గురువుగారు చక్కగా మనకి హాయిగా మంచిగా దాంట్లో ఉన్న మన సనాతన ధర్మంలో ఉన్న ధర్మ సూక్ష్మాలు చాలా మంచి విషయాలు ఇంకా ఇంకా కుదిరితే మనకి చక్కగా ఇంకా మంచి ప్రోగ్రామ్స్ మంచి కార్యక్రమాలు జరుగుతాయి. కానీ ఈ 13 రోజుల్లో చాలా అద్భుతంగా చెప్పారు. ఇది డెఫినెట్గా తప్పకుండా ఇది మీ అందరి భక్తి, మనందరం చాలా భాగ్యం మహాభాగ్యం. మనందరి పుణ్యం వల్ల గురువుగారు మన కోసం ఇక్కడ వరకు వచ్చారు. ఒక్కసారి మనందరి తరఫున చాలామంది కార్యకర్తలు కూడా చాలామంది ఈ బోర్డు మెంబర్స్ గారు మన చాలామంది పేరు బయటికి చెప్పారు, కొంతమంది చెప్పలేదు, కొంతమంది చెప్పద్దు మా పేరు అని చెప్పి కూడా చాలా చక్కగా సహాయం చేశారు. ఇంత ఒక చిన్న ఇంత మంచి పని చేశారు కదా, ఒక కొన్ని కొన్ని మంచి విషయాలు మనం తెలుసుకున్నాము క్విక్గా. ఈ గురువు గారి అమృత వచనాలు అమృత సుధారసం వాక్ సుధ వెంకటరమణుల వారి అనుగ్రహంతో మనోరమ్యంగా చక్కగా ఈ 13 రోజులు మన భగవంతుడి సన్నిధానంలో చక్కగా గురువుగారి ద్వారా మనకి అందింది. చాలామంది నిజంగా చాలామంది కార్యకర్తలు చాలామంది చెప్పి బయటకు వచ్చారు, బయటికి రాలేదు, చాలామంది సహాయం చేశారు. అందరికీ నమస్కారాలు. మనం ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలి క్విక్గా. గురువుగారు ఆదివారం నాడు స్టార్ట్ చేశారు ప్రవచనం, సోమవారం పొద్దున లెటర్ వచ్చిందండి క్వాల్కామ్ దగ్గర నుంచి, మన శాన్డియాగో బేస్డ్ కంపెనీ క్వాల్కామ్ దగ్గర నుంచి వారు ఫండ్ మ్యాచింగ్ చేస్తాము అని చెప్పి. సో మీరు ఎవరైనా క్వాల్కామ్లో పనిచేసే వాళ్ళు ఉంటే చాలామంది ఉన్నారు, మీరు క్వాల్కామ్ ద్వారా మన దేవాలయానికి సపోర్ట్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. చక్కగా అది ఆదివారం నాడు ప్రవచనం స్టార్ట్ చేస్తాం, సోమవారం పొద్దునే లెటర్ వచ్చింది, అదొక మంచి అద్భుతం జరిగింది. ఆ తర్వాత 2 రోజులు గడిచినాయి, మరి ఇంకో అద్భుతం జరిగింది. సైట్ రివ్యూ చేశారు, ఆర్కిటెక్చర్ రివ్యూ బాగుంది అని అన్నారు, ఫేవరబుల్గా వచ్చింది. సో దేవాలయం కట్టడానికి అడ్డంకులు నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి అవే తొలగిపోతూ ఉన్నాయి. మీ అందరి ఆదర అభిమానాలతోనే డెఫినెట్గా చాలా ముందుకు వెళ్తూ ఉంటాము. దేవాలయం వారిని కార్యాలయంలో మీరు కనుక్కోండి, ఏ రకంగా ఎలా మీరు సహాయపడగలరు అన్ని రకాలుగా మనందరూ సహాయపడి చక్కగా ఈ దేవాలయం నిర్మాణం చేసుకున్నాము. గురువుగారు రేపు ఉదయం శానిటైజర్ బయలుదేరుతున్నారు, మనకి చక్కగా ఈ 13 రోజులు అందించారు. మనం గురుభావంతో గురుదక్షిణలు ఈ రోజు సమర్పించుకుందాం. మనం నాకు ఈ మధ్య తెలిసింది గురువుగారు సొంత ఖర్చుతో ఇండియా నుంచి వచ్చారు అని, ఒక మహాతల్లి ఫినిక్స్లో గురువుగారు మీరు రండి అని చెప్పారు, సరే అమ్మా అని చెప్పేసి గురువుగారి టికెట్ తీసుకొని వచ్చారు ఇక్కడికి. చాలా అద్భుతంగా ఆవిడే మనకి శాండియాగో కూడా పంపించారు. మనందరి తరఫున దేవాలయం వారి తరఫున గురువుగారికి మనవి చేస్తున్నాం, ప్రతిసారి చక్కగా వచ్చినప్పుడల్లా మనల్ని కరుణించి మన ఊరు వచ్చి చక్కగా ఈ మంచి విషయాలు ధర్మ సూక్ష్మాలు మనకి చేరవేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. తర్వాత గురువుగారి ప్రవచనలన్నీ వెబ్సైట్లో దొరుకుతామండి, యూట్యూబ్లో కూడా ఉన్నాయి. ఈ ప్రవచనలన్నీ రికార్డ్ చేసాము, ఇవన్నీ మీకు అవైలబుల్ ఉంటాయి, మీరు వెబ్సైట్లో చూడవచ్చు. ప్రతి టీవీ ఛానల్లో గురువుగారిది భక్తి ఛానల్ కానీ ఈటీవీ జమీన్ టీవీ వీటిలో గురువుగారి ప్రవచనాలు ప్రసారం అవుతూ ఉంటాయి. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు చూస్తూ ఉండొచ్చు. కాశీఖండ నడుస్తుంది ఒక ఛానల్లో, అలాగే మిగతా ఛానల్లో కూడా ధర్మ సందేహాలు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. మనందరం ఆ విశేషాలు తెలుసుకుందాము. గురువుగారి వెబ్సైట్ కూడా అప్డేట్ అవుతుంది. ఈలోపు మన దేవాలయం శాండియాగో దేవాలయం నిర్మాణానికి సంబంధించిన విశేషాలన్నీ ఈ వెబ్సైట్లో ఉంటాయి, www.vcscsd.org దాంట్లో ఉంటుందండి. అదర్వైజ్ మీరు ఇక్కడ దేవాలయంకి వచ్చినా కానీ మన శ్రీభావిష్ణు టెంపుల్ ఆ వెబ్సైట్ అయినా కానీ లేకపోతే vcscsd.org కానీ అన్ని విషయాలు ఉంటాయి. ప్రతి శనివారం గురువుగారి చేతిలో ఇంకొక అద్భుతం జరిగింది, చక్కగా అన్నదానం స్టార్ట్ చేశాము క్రితం వారము. ప్రతి శనివారం అన్నదానం జరుగుతూ ఉంటుంది. మీ అందరు బయట చక్కగా చాలామంది మహానుభావులు చాలామంది తీసుకొచ్చారు. అన్నదానం చక్కగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది ప్రతి శనివారం. ఆ తర్వాత ఫ్యూచర్లో నిత్యాన్నదానం చేద్దాము అని చెప్పి సంకల్పం ఉంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మీరు కూర్చున్న ప్రదేశంలోనే కూర్చోండి.
ఎవరైనా మాట్లాడతానంటే 5 నిమిషాలు వారికి కూడా అవకాశం ఉంటుంది.
తప్పకుండా
ఎవరైనా అభిప్రాయం చెప్పదలిస్తే.
తప్పకుండా అదే దాని గురించే
ఒక చిన్న అడ్మినిస్ట్రేషన్.
ఇప్పుడు ఇందాక గురుగారి ప్రవచనం ముందు మహాలక్ష్మి అభిషేకం జరిగిందండి. ఇప్పుడు చిన్న లఘు పూజ జరుగుతుంది. పూజ జరిగేంత వరకు మీరు మీ ప్రదేశంలోనే కూర్చోండి. పూజ అయిపోయి అర్చక స్వామి గారు హారతి ఇచ్చిన తర్వాత ఒక లైన్లో వచ్చి గురువుగారి దగ్గర ప్రసాదం తీసుకోండి. అప్పటి వరకు మీరు చక్కగా మీరు కూర్చున్న ప్రదేశంలోనే కూర్చోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు పూజ ఉంటుంది. మీరు ఎవరైనా మంచి అమృతవచనాలు మన తరపు నా వోట్ ఆఫ్ థ్యాంక్స్ టైంలో చక్కగా మీరు ఎవరైనా చెప్పారంటే మీరు ముందుకు రండి. మీ అనుభవాలు ఈ 10 రోజుల్లో 13 రోజుల్లో జరిగిన విశేషాల మీద మన కృతజ్ఞతలు తెలుపుకుందాం.
ఓం నాగదానాం నాగదానాం సమస్తవక్తానాం మరాగోత్రాణాం నామనామానాం శివస్తే దైవదేవ్య ద్విజాజ అభయ ఆజరారోగ్య ఐశ్వర్యాభరుచర్థం శ్రీ మహాలక్ష్మీ దేవతామృతిశ్చ మహాలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం అభిషేక ప్రవచనానంతరం యథాశక్తి లఘుపూజాంగభూతం అర్చనం కరిష్యే. ఓం వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతరకరణే సర్వదా ధనలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ నిఖిల గుణగడాంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ సకల విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ. ఓం ప్రకృతి నమః ఓం కృతి నమః ఓం విద్యాయ నమః సర్వభూతహిత ప్రదాయ నమః ఓం శ్రద్ధాయ నమః ఓం విభూతి నమః ఓం సురభి నమః ఓం పరమాత్మికాయ నమః ఓం వాచి నమః ఓం పద్మాలయాయ నమః ఓం పద్మాయ నమః ఓం శుచయే నమః ఓం స్వాహాయ నమః ఓం స్వధాయ నమః ఓం సుధాయ నమః ఓం ధన్యాయ నమః ఓం హిరణ్మయీ నమః ఓం మహాలక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాయ నమః ఓం విభావరిణి నమః ఓం అదిత్తి నమః ఓం దిత్తి నమః ఓం దీప్తాయ నమః ఓం వసుధాయ నమః ఓం వసుధారిణి నమః ఓం కమలాయ నమః ఓం కాంతాయ నమః ఓం కామాక్షి నమః ఓం క్షీరోద సంభవాయ నమః ఓం అనుగ్రహపరాయ నమః ఓం బుద్ధయ నమః ఓం అనఘాయ నమః ఓం హరివల్లభాయ నమః ఓం అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం దీప్తాయ నమః ఓం లోకశోక వినాశిని నమః ఓం ధర్మనిలయాయ నమః ఓం కరుణాయ నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మహస్తాయ నమః ఓం పద్మాక్షి నమః ఓం పద్మసుందరిని నమః ఓం పద్మోద్భవాయ నమః ఓం పద్మముఖ్యే నమః ఓం పద్మనాభప్రియాయ నమః ఓం రవాయ నమః ఓం పద్మమాలాధరాయ నమః ఓం దేవ్యై నమః పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయ నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం ప్రభాయ నమః ఓం చంద్రవదనాయ నమః ఓం చంద్రాయ నమః చంద్ర సహోదరి నమః ఓం చతుర్భుజాయ నమః ఓం చంద్ర రూపాయ నమః ఓం ఇందిరాయ నమః ఓం ఇందు శీతలాయ నమః ఓం ఆక్లాదిని నమః ఓం పుష్టిని నమః శివాయ నమః శివకరిణి నమః ఓం సత్యి నమః ఓం విమలాయ నమః విశ్వదినని నమః పుష్టిని నమః ఓం దారిద్ర్యనాశిని నమః ఓం ప్రీతిపుష్కరిణి నమః ఓం శాంతాయ నమః శుక్లమాల్యాంబరాయ నమః ఓం స్త్రీయై నమః ఓం భాస్కరి నమః బిల్వనిలయాయ నమః ఓం వరారోహాయ నమః ఓం యశస్తిని నమః ఓం వసుంధరాయ నమః ఓం ఉదారాంగాయ నమః ఓం హరిణి నమః ఓం హేమమాలిని నమః ఓం ధనధాన్యకరిణి నమః ఓం సిద్ధయై నమః స్త్రైణ సౌమ్యాయ నమః ఓం శుభప్రదాయ రూపవేష్మకదాందాయ వరలక్ష్మి నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్య ప్రాకారాయ నమః ఓం సముద్ర తనయాయ నమః ధ్యాయ నమః మంగళాయ నమః దేవ్యై నమః విష్ణువక్షస్థలస్థితాయ నమః విష్ణువత్యై నమః ఓం ప్రసన్నాక్షి నమః ఓం నారాయణ సమాశ్రితాయ నమః దారిద్ర ధ్వంసిని నమః దేవ్యై నమః నమహో సర్వ ఉపద్రవ వారిణ్యై నమహో నవదుర్గాయ నమః మహాకాళీ నమహో బ్రహ్మ విష్ణు శివాత్మిక అనంతకాల జ్ఞాన సంపన్నాయ నమః ఓం భువనేశ్వరి నమో నమః ధన కనక వస్తువాహర అఖిలైశ్వర్య సకల సౌభాగ్యదాయిని శ్రీ మహాలక్ష్మి నమో నమః తవ పాదారందయో నామార్చన పూజాం సం అద్వయామి సత్యాస్తం యజమానస్య కామాహ స్వామినే నమో నమః మహాగణాధిపతి మహామహేశ్వర స్వామి నమో నమః శ్రీ మై ఓపెన్ చేస్తారా ఎలా ఓపెన్ చేస్తారా సంకల్పిత